90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం ప్రణామ్ పథకం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీచే 2023 జూన్ 28 ఆమోదించబడినది. ఈ పథకం పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, భూమాత పోషణ, సంరక్షణ మరియు పునర్జీవనంను సూచిస్తుంది. పిఎం ప్రణామ్ నేలను సొంత తల్లిలా ఆదరించి సంరక్షించి భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించబడినది. గ్రామ స్థాయి నుండి మనందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుంది. పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల మితిమీరిన వినియోగంను తగ్గించడం. అధిక ఉత్పత్తి లక్ష్యాలతో అనూహ్యంగా పెరిగిన ఎరువులు మరియు పురుగు మందుల అధిక వాడకం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నేల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీని నివారణకు భూసార పరీక్షల ఆధారిత సమగ్ర ఎరువుల సమతుల్య వినియోగం అత్యంత అవసరం. నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం, తద్వారా సేంద్రియ లేదా సహజ వ్యవసాయ పద్ధతుల ఆచరణ మరియు సహజ వనరుల సంరక్షణ దిశగా సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ సేద్యం, ఆచ్ఛాదన మరియు దున్నకుండా వ్యవసాయం చేయడం, పంట మార్పిడి వంటి సురక్షిత సాగు విధానాల ఆచరణ భూమికి శ్రీరామ రక్ష. ప్రస్తుత వ్యవసాయంను ఈ పద్ధతుల వైపు మళ్లించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వ్యవసాయానికి సుస్థిర ఉత్పాదకతకు అవసరమైన దూర సుదీర్ఘ ప్రణాళికలు సాధ్యమవుతాయి. ఇలాంటి సమీకృత ఎరువుల యాజమాన్యం ద్వారా వ్యవసాయంలో పర్యావరణ హితమైన సుస్థిర ఉత్పత్తితో పాటు భూసారాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. సమీకృత ఎరువుల యాజమాన్యం అంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన పద్ధతుల్లో వినియోగించాలి. కేంద్ర ప్రభుత్వ వికసిత భారత సంకల్ప యాత్రలో కేంద్ర ఎరువుల శాఖ ద్వారా పిఎం ప్రణామ్ పథకాన్ని మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు తెలియజేయడం ఒక ముఖ్య భాగం. సమీకృత ఎరువుల యాజమాన్యం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు నానో ఎరువుల వినియోగం గురించి వివరించడానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వారు పలు ఎరువుల కంపెనీల ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బందిని మరియు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా నీటిలో కరిగే ఎరువులను మరియు నానో ఎరువులను డ్రోన్ల సహాయంతో వివిధ పంటలు మరియు మొక్కలపై పిచికారి పరిచయం చేయబడుతుంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని వేల డ్రోన్ల ప్రదర్శనలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించబడ్డాయి. ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరియు వాటి ప్రయోజనాలను అనుసరించడానికి మార్గాలను సులభతరం చేశాయి. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పిఎం ప్రణామ్ వంటి ప్రయోజనకరమైన పథకాన్ని గురించి సమాచారం ప్రజలకు చేరవేయడమే కాక సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆకలింపు చేసుకుని అవలంబించడానికి బాటలు వేశాయి. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడానికి నిదర్శనం లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా డ్రోన్ల ప్రదర్శనలను తిలకించడం, నానో ఎరువుల ప్రయోజనాన్ని గుర్తించడం, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా యొక్క పనితనాన్ని గమనించడం. ఈ కార్యక్రమంలో జరిగిన చర్చల ఫలితంగా సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులు తెలుసుకొని సుస్థిర విధానాల వైపు మొగ్గు చూపించడానికి దోహదపడ్డాయి. ఔత్సాహిక రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి కనబరచడమే కాక ఈ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు మార్గం సులభతరం అవుతుందని భావించారు.
గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ల కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి తద్వారా వారి జీవనోపాధికి దోహదం చేస్తున్నారు. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా వికసిత భారత సంకల్ప యాత్రలకు ప్రోత్సాహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్తున్నాయి. దీని మూలంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, వికసిత భారత సంకల్ప యాత్ర ఒక సాధారణ ప్రయాణ కార్యక్రమం కాదు. భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికత మరియు సుస్థిరత మేళవించిన మార్పు దిశగా సమాయత్తం చేసే ఒక బృహత్తర కార్యక్రమంగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమ కొనసాగింపు ద్వారా దేశ వ్యవసాయ పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, సతతహరిత విప్లవాన్ని పెంపొందించడానికి నమ్మకమైన ప్రమాణాన్ని అందిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పర్యావరణ హితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి బాటలు వేస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం యొక్క బీజాలు వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన సుస్థిర భారతదేశాన్ని వికసింపచేయడానికి నాంది కానుంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యాన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆయా పంటలపై పరిశోధనలు చేసి సూచించిన ఎరువుల మోతాదులను ఉద్యాన మరియు వ్యవసాయ పంచాంగాలలో పొందుపరిచి రైతులకు అందుబాటులో ఉంచబడినవి. ఆయా పంటలలో సూచించిన మోతాదులలో ఎరువుల వినియోగం పంట దిగుబడులను పెంచడమే కాకుండా నాణ్యమైన పంటల ఉత్పత్తికి బాటలు వేస్తాయి. సారవంతమైన నేలల్లో పండించిన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషక విలువలను కలిగి ఉండడంతో పాటు రుచిని కూడా ఆస్వాదించగలం. తద్వారా రైతులకు మంచి రాబడి పొందడానికి దోహదపడుతుంది. అంటే అధిక దిగుబడులే కాదు, అధిక రాబడులు కూడా అన్నమాట. ఈ సమగ్ర పోషక యాజమాన్యం రైతులకు మరియు పర్యావరణానికి ఇరువురికి లాభం చేకూర్చడమే కాక నేలను సారవంతంగా ఉంచి రాబోయే తరాలకు అందించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రండి, మనందరం కలిసి సమీకృత ఎరువుల యాజమాన్యంను ప్రోత్సహించడం ద్వారా లాభసాటి సుస్థిర వ్యవసాయానికి చేయూతనిద్దాం.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
నా పేరు సునీత. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నటువంటి వెంకటరామన్గూడెంలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో కీటక శాస్త్ర విభాగంలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే వంగ పంటలో సస్యరక్షణ పద్ధతులు. వంగ పంటను మనం గమనించినట్లయితే మనకి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వంగ పంటను విరివిగా సాగు చేస్తున్నారు. అయితే ఈ వంగ పంటలు చూసినట్లయితే మనకి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మనకి మార్కెట్కి డిమాండ్కి అనుగుణంగా, తర్వాత మనకి కోస్తా ప్రాంతానికి, ముఖ్యంగా మనకి కోస్తా ప్రాంతంలో ఈ భాగ్యమతి, పూసా పర్పుల్లాంగ్, పూసా కస్టర్, తర్వాత మనకి పూసా క్రాంతి, అదేవిధంగా మనకి రాయలసీమ రకాల్లో కూడా చూసుకున్నట్లయితే చారల వంగాలు, తర్వాత మనకి ఈ తెలంగాణలో చూసినట్లయితే పచ్చవంగ, ఇలా వివిధ రకాలుగా మనకి వంగలో చాలా రకాలు రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నా, ఏ రకాన్ని సాగు చేస్తున్నా కూడా మనకి ఈ వంగ పంటని చాలా వరకు ఈ చీడపడలు ఆశించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వంగ పంటని రైతులు మనకి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం మొత్తం కూడా సాగు చేస్తుంటారు. అంటే మనకి వర్షాకాలపు పంట గాను, తర్వాత మనకి శీతాకాలపు పంట గాను, తర్వాత వేసవికాలంలో కూడా మనకి వంగను వేయటంతో సంవత్సరం మొత్తం కూడా మనకి వంగ పంట అందుబాటులో ఉండటంతో చీడపడలకు కూడా అదేవిధంగా అవకాశం ఉండటంతో వంగ పంటను విపరీతంగా ఆశించి ఒక్కొక్కసారి 50% నుంచి 70% వరకు కూడా మనకి దిగుబడులు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనకి రైతులు ముఖ్యంగా ఈ వంగ పంటను వేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు మనకి పాటించినట్లయితే చాలా వరకు దిగుబడిని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అయితే ముఖ్యంగా మనకి వంగ పంటలో చూసినట్లయితే చీడపడలో ముఖ్యంగా మనకి ఈ పురుగులు తెగుళ్ళలో మనకి ప్రధానంగా ఫస్ట్ మనము ఈ పురుగుల సంగతి మనం చూద్దాం. పురుగుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ వంగ పంటలో ముఖ్యంగా వంగ పంటన తొలిదశ నుంచి కూడా అంటే కాయకోత వరకు కూడా రసం పీల్చే పురుగులు, తర్వాత మనకి ముఖ్యంగా మువ్వు మరియు కాయతొలచు పురుగు ఆశిస్తాయి. ముందుగా రసం పీల్చే పురుగులను కనుక మనం చూసుకున్నట్లయితే వంగ పంటలో మనకి పంట వేసిన దగ్గర నుంచి అంటే మనకి అంటే నారుని తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో వేసుకున్న తర్వాత మనకి నారు నాటుకున్న తర్వాత మనకి ఈ ప్రధాన పొలంలో నెల రోజులు అయిన తర్వాత ఈ పంటలో చూసుకున్నట్లయితే మనకి ఈ పేనుబంక, తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, అలాగే పిండి నల్లి, ఎర్ర నల్లి ప్రధానంగా మనకి ఇవి రసం పీల్చే పురుగులు. అయితే ముందుగా మనకి ఈ పేనుబంకను గమనించినట్లయితే పంట వేసిన 30 రోజుల నుంచి కూడా ఈ పేనుబంక ఆశించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వంగ సాఖీ దశలో ఉన్నప్పుడు ఆకులు మనకి బాగా పూతకే ముందు కనుక గమనించినట్లయితే ఈ పేనుబంక అనేది ముఖ్యంగా ఇది తల్లి మరియు పిల్ల పురుగులు మనకి పసుపు రంగులో లేత పసుపు రంగులో కానీ లేకపోతే ముదురు గోధుమ రంగులో కానీ ఒక్కొక్కసారి నల్ల రంగులో కూడా ఉంటాయి. ఇవి ఆకులు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల ఆకుల యొక్క గిడసపారిపోవటము, ఆకుల యొక్క ఆకారాన్ని కోల్పోవటము, తర్వాత మొక్కకి ఈ మనకి ఎదుగుదల తగ్గిపోవటము, క్షీణించిపోవటము, ఈ రకమైన ఇబ్బందులు మనకి వంగ పంటలు గమనించవచ్చు. అయితే తర్వాత మనకి ఈ పేనుబంకతో తర్వాత చూసినట్లయితే వంగ పంటలో పచ్చదోమ అంటే పేరు తగ్గట్టుగానే ఈ దోమ కూడా పచ్చగా ఉండి దీని యొక్క పిల్ల పురుగులు తల్లి పురుగు కూడా అంటే 15 రోజుల పాటు ఈ జీవిత చరిత్ర కలిగినటువంటి ఈ పిల్ల పురుగులు, నెల రోజుల పాటు నివసించేటువంటి ఈ తల్లి రెక్కల పురుగు కూడా ఆకులు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా చేరి మనకి ఆకుల్లో అంటే లేత ఆకులో కానీ ముదురాకుల్లో కానీ అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల మొక్క దాని యొక్క ఎదుగుదల క్షీణించిపోవడం, తర్వాత గిరిజబారిపోవడం ఈ రకంగా కనుక ఉండటైతే మనకి పూత కాత అనేది తర్వాత దశల్లో మనకి క్షీణించిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక రసం పీల్చే పురుగును కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ. వంగ పంట ఎక్కడ వేసినా కూడా ఈ తెల్లదోమ అనేది ఉధృతి అధికంగా అంటే తొలి దశ నుంచి కూడా వేసుకున్న అంటే నాటిన నెల రోజుల నుంచి కూడా మనం గమనించినట్లయితే ఈ తెల్లదోమ అనేది ఉధృతి చాలా అధికంగా ఉంటుంది. అంటే మనకి ఆకులు అడుగు భాగంలో తిప్పి చూసినట్లయితే 1-2 మనకి రెక్కల పురుగులు కనిపిస్తాయి. అంటే తెల్ల రెక్కల పురుగులు మనకు గమనించవచ్చు. రైతులు చూసినట్లయితే తల్లి రెక్కల పురుగు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని యొక్క పిల్ల పురుగులు ఆకులకి అవి కదలలేవు కాబట్టి వాటికి కాళ్ళు ఉండకుండా ఉంటాయి. పిల్ల పురుగులకి అవి ఆకులు అడుగు భాగంలో మనకు కనపడవు, ఆకులు అడుగు భాగంలో చేరి ఇవి రసం పీలుస్తూ అక్కడే దాని యొక్క జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటూ ఉంటాయి. ఇలా పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ రసం పీల్చే పురుగులు అధికంగా అంటే పేనుబంక కానీ ఈ తెల్లదోమ కానీ మనకి ఆ రసం పీల్చేటప్పుడు అధికంగా మొక్కల నుంచి కనుక ఈ రసాన్ని పీల్చడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే అవి తిన్న తర్వాత రసం పీల్చిన తర్వాత విసర్జిస్తాయి. ఈ విసర్జించేటప్పుడు తేనె లాంటి పదార్థాన్ని అవి విసర్జించడం వల్ల దాని మీద మనకి ఏంటంటే మసిలాగా ఒక శిలీంధ్రం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కిరణజన్య సంయోగక్రియ అనేది తగ్గిపోయి మొక్క చాలా వరకు క్షీణించిపోతుంది. ఈ మొక్క ఎదుగుదల ఎప్పుడైతే తగ్గిపోయిందో పూత కానీ తిండ కానీ సరిగ్గా రావు. పూత కూడా మనకి సరిగ్గా రాకుండా కాయలు కూడా వంకల వంకలగా ఇదంతా కూడా రసం పీల్చే పురుగుల వల్ల ప్రభావం వల్ల జరిగిన పరిస్థితి. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ పురుగులు ఉనికిని గమనించిన వెంటనే కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. తర్వాత మరొక రసం పీల్చే పురుగు ఏంటంటే మనకి ఈ మొక్కలు ఈ సాఖీ దశలో ఉండగానే అంటే మనకి పూత కాత రాకముందే పిండి నెల్లి అనేది ఒకటి ఆశిస్తుంది. ఇది ఒకసారి వచ్చిందంటే మనకి పొలంలో వంగ పంటలో ఆశించిందంటే ఈ పిండి నెల్లి ముఖ్యంగా కలుపు ద్వారా కూడా వ్యాప్తి చెందడం వల్ల మనకి కలుపు అధికంగా ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల గట్ల మీద కూడా కలుపు అధికంగా ఉండటం వల్ల దానివల్ల కూడా ఈ పిండి నెల్లి ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పిండి నెల కనుక ఆశించినట్లయితే అది మనకి పిండి నెలని గమనించినట్లయితే పిల్ల పురుగులు అంటే 10 రోజుల్లో గుడ్ల నుంచి వెలువడిన ఈ పిల్ల పురుగులు లేత ఈ కొమ్మల్ని ఆశించి తర్వాత ఒక్కొక్కసారి ఉధృత పెరుగుతున్నప్పుడు అవి నెమ్మదిగా పూత కాత మీద కూడా ఆశించటం వల్ల మనకి చాలా వరకు దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఈ పిండి పురుగును పిండి నెలని కనుక గమనించినట్లయితే రెక్కల పురుగులు అనేవి అంటే మగది రెక్కల పురుగులు మనకి చాలా వరకు కనపడదు, చాలా తక్కువ జీవితకాలం ఉంటుంది. ఈ తల్లి పురుగు అంటే ఈ పిండి నెలలో ఉన్నటువంటి తల్లి పురుగు మాత్రం దాదాపుగా 2 నెలల పాటు ఉండి రసం పీలుస్తూ ఉంటుంది. వాటితో పాటుగా తల్లి పురుగులతో పాటుగా పిల్ల పురుగులు కూడా రసం పీల్చడం వల్ల మనకి కొమ్మలను చూసినట్లయితే కనుక కొమ్మంతా కూడా పాకిపోయి దాని మీద తెల్లని ఒక మనకి ఒక దూది లాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. లోపల మనకి గుడ్లు కానీ పిల్ల పురుగులు కానీ అందువల్ల దీనికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే కూడా చాలా వరకు చాలా జాగ్రత్తలు చేపడితే కానీ ఈ పిండి నెల్లి అనేది తగ్గదు. తర్వాత ఈ పిండి నెల్లి తర్వాత మరొక రసం పీల్చే పురుగును చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఎక్కువగా అంటే వంగ పంటలో చాలా వరకు మనకి ఏంటంటే అన్నీ మనకి కాయ కోత అయిపోయేంత వరకు చాలా మనకి చివరి దశలో మనకు ఆశించే ఈ ఎర్రనల్లి ఇప్పుడు మనకి గమనించినట్లయితే వెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పిండినల్లి యొక్క ఈ ఎర్రనల్లి యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ ఎర్రనల్లిని కనుక రైతులు చూసినట్లయితే మనకి ఎర్రగా ఉండి కుంకుమ రంగులో ఉండి మనకి ఇవి ఆకులు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా అంటే తల్లి పురుగులు పిల్ల పురుగులు కూడా ఆకులు అడుగు భాగంలో చేరి మనకి రసం పీలుస్తూ ఉంటుంది. మనకి పిండిన ఈ ఎర్రనల్లి ఆశించినప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఆ ఆకు అంతా కూడా పాలిపోయినట్టుగా అంటే మనకి గిరిజబారిపోయినట్టుగా కాకుండా మనకి ఆకులన్నీ కూడా ఆకులను గమనించినట్టయితే పైభాగంలో తెల్లగా మనకి మచ్చలు మచ్చల మచ్చల కింద తుప్పు మచ్చలు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఎర్రనల్లి ఆశించినట్టు మనకి గమనించవచ్చు. ఎర్రనల్లి ఆశించిన ఎర్రనల్లి దాని పేరు తగ్గట్టుగానే ఎర్రగానే ఉంటాయి. మన ఆకులు అడుగు భాగంలో ఏ రసం పీల్చే పూరుగైనా సరే మనకి ఆకులు అడుగు భాగంలో కనుక చూసినట్లయితే మనకి గమనించవచ్చు. తర్వాత మనకి ఈ వంగ పంటలో ప్రధానంగా రైతులకి ముఖ్యంగా మనకి అంటే వేసిన దగ్గర నుంచి అంటే నాటిన దగ్గర నుంచి కూడా కాయ కోత వరకు మనకి ప్రధానంగా ఈ పురుగు ఆశించి అంటే రైతులకి తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తున్నది దిగుబడిని తగ్గిస్తున్న పురుగు ఏంటంటే మొవ్వు మరియు కాయతొలచు పురుగు. ఈ మొవ్వు మరియు కాయతొలచు పురుగును చూసుకున్నట్లయితే దీని యొక్క జీవితచరిత్ర నెల రోజుల్లో జీవితచరిత్రను పూర్తి చేసుకోగలిగే ఈ పురుగు ముఖ్యంగా మనకి తల్లి రెక్కల పురుగు మనకి ఈ పూత మీద తర్వాత మనకి లేత పిందుల మీద గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి 3-5 రోజుల్లో కనుక ఈ పిల్ల పురుగులు అంటే వీటిని లార్వా అంటాము ఈ పురుగులు మనకి కాయ లోపలికి కానీ లేకపోతే మొదటి దశగా ముందు మనకి కాయ లేనప్పుడు పూత కాత లేనప్పుడు మొక్కల్లో ఈ కొమ్మల్లో చేరి మొవ్వు భాగంలో చేరి మొవ్వులో ఉన్నటువంటి కణజాలాన్ని తినివేసి మనం పొలంలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే రైతులకి ఈ తలభాగంలో మొక్క యొక్క తలభాగంలో మొవ్వు భాగంలో కనుక కిందకు చూసుకున్నట్లయితే అక్కడ మనకి తినేసినటువంటి విసర్జించినటువంటి పదార్థాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. రంధ్రం చేసుకుని లోపలికి వెళ్ళిపోయి అది 15 రోజుల పాటు లోపల అంతా కూడా తినివేసి మొత్తం ఆ తర్వాత పురుగు దానికి కోసస్థ దశ చేసుకోవటానికి బయటకు వస్తుంది. బయటకు వచ్చి మొక్క మీద కానీ లేకపోతే మనకి ఆకుల అడుగు భాగంలో కానీ ఇది మనకి కోసస్థ దశని 10 రోజుల్లోపు చేసుకొని తర్వాత రెక్కల పురుగుగా మళ్ళీ రూపాంతరం చెంది రెక్కల పురుగుగా బయటకు వస్తుంది. ఈ రెక్కల పురుగుగా వచ్చిన తర్వాత అంటే మగ రెక్కల పురుగు మళ్ళీ ఆడ రెక్కల పురుగులు కనుక వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ తల్లి పురుగు మళ్ళీ మొవ్వు భాగంలో కానీ ఇప్పుడు పూత కాదా కనుక మనకు అందుబాటులో ఉంటే పూత మీద కానీ లేత పిందుల మీద కానీ మళ్ళీ తిరిగి గుడ్లు పెట్టి ఇలా ఒక మనకి వంగ పంట కాలంలో ఇంచుమించుగా 5-6 తరాల యొక్క పురుగుని మనకి అది మా సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఈ వంగ పంటని దిగుబడి తగ్గటానికి చాలా వరకు ప్రధాన కారణం అవుతుంది. అయితే మనకి ఈ మొవ్వు మరియు కాయతొలచు పురుగు అనేది ఏంటంటే పంట మనకి వేసుకున్న తర్వాత అంటే పూత కాత దశలోనే కాకుండా ముందుగా కూడా కొమ్మలు పడిపోవడం అనేది ముఖ్యంగా రైతులు ఎలా గమనించుకుంటారంటే ప్రధానంగా మనకి చూసుకున్నట్లయితే ఈ మొవ్వు అనేది పడిపోతుంది. మొవ్వు పడిపోయిన తర్వాత నెమ్మదిగా అది పూత ప్రారంభమయ్యి మనకి బిందెలు కాయలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాయ లోపలికి వస్తుంది. కాయ లోపల మనకి కనుక చూసినట్లయితే కనుక కాయ మీద రంధ్రాలు కాయ మీద విసర్జితంగా అది తినివేసిన విసర్జితం కూడా చూడొచ్చు. తర్వాత కాయను కోసి చూసినట్లయితే లోపల గులాబీ రంగులో ఉంటుంది ఇది పురుగు. ఈ పురుగు లోపల ఒక్కొక్కసారి ఒక కాయలో ఒక పురుగే కాదు 2-3 పురుగులు కూడా ఉంటుంది. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఒకే కాయలో ఇంచుమించుగా 5-6 పురుగులను కూడా మనం గమనించవచ్చు. ఇది కాయ లోపల కణజాలం మొత్తం తినివేసిన తర్వాత అది కాయ సరిపోకపోతే మరొక కాయలోనికి కూడా బయటకు వచ్చి వేరే కాయలోనికి వెళ్ళి అలా మొత్తం పంట అంతా కూడా నాశనం చేస్తుంది. తర్వాత ఈ పురుగుతో పాటుగా మనకి ఇంకొక పురుగు అంటే మనకి అంగలో ప్రధానమైన పురుగు అంతగా ఎక్కువగా ప్రమాదం కలిగించదు కానీ ఈ పురుగు ఆశించినట్లయితే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దీన్ని అక్షంతర పురుగు అంటాము అంటే ఇది ఎపిలాక్న పురుగు అంటాము. ఇది మనకి ఆ పురుగును గమనించినట్లయితే అది పెంకు పురుగుల్లాగా ఉంటాయి. ఆ పురుగును కనుక చూసినట్లయితే అది ఆకుల యొక్క కణజాలం తింటుంది, కాయలు ఏమి కూడా అది ఆశించదు. ఆకుల మీద కనుక చూసినట్లయితే పసుపు రంగు గుడ్లు పెట్టి ఆకులు అడుగు భాగంలో గుడ్లు పెడుతుంది. తర్వాత దాని యొక్క పిల్ల పురుగులు గ్రబ్స్ అని అంటాము. ఈ పిల్ల పురుగులు తర్వాత తల్లి పురుగు మొత్తం అన్నీ కూడా ఆకు మీద మనకి జల్లెడ చేసినట్లుగా తినివేస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి ప్రమాదం ఏంటి అంటే ఆకులు ఎప్పుడైతే మనకి జల్లెడ చేసినట్టు మొక్కలను తినివేస్తుంటాయో మొక్క ఎదుగుదల తగ్గడమే కాకుండా ఈ ఆకుల యొక్క పత్రహరితం తినివేయటం వల్ల మనకి కినజన్య సంయోగక్రియ లేకపోవటం వల్ల పూత పిందె సరిగ్గా కట్టవు అంటే మనకి పూత సరిగ్గా రాదు, పూత పిందిగా మారదు. మొక్కలో ఉన్నటువంటి బలం లేకపోవడంతో ఈ రకమైన పరిస్థితి సంభవించడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి ఈ పురుగులన్నీ ఆశించినప్పుడు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే మనకి ఒక్కొక్క పురుగుకి ఒక్కొక్క రకమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే రైతులకి చాలా కష్టం కాబట్టి ముందుగానే అంటే పంట వేసుకున్న దగ్గర నుంచి పంటకు కావాలంటే మనం విత్తనం తీసుకున్న దగ్గర నుంచి మనం ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా కాయ కోత వరకు కూడా మనం రైతులు కనుక తగు జాగ్రత్తలు తగు మెళుకువలు పాటించినట్లయితే వంగ పంటని మనం చాలా వరకు దిగుబడిని కాపాడుకోవచ్చు. అయితే ఏ రకమైన సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి అంటే తెల్లదోమ ఆశించిన, వచ్చదోమ ఆశించిన, పిండి నెల్లి ఆశించిన, ఈ రసం పీల్చి పురుగు ఏ రకమైన రసం పీల్చి పురుగు ఆశించినా కూడా రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలి అంటే మనకి ప్రధానంగా ఏంటంటే వంగని మనము కూరగాయగా వాడుకుంటాం కాబట్టి ఎక్కువ పురుగు మందులు కనుక పిచికారీ చేసినట్లయితే ఈ వంగ పంటలో అంటే మనము 2 రోజులకి 3 రోజులకి వంకాయలు కోసి మనం మార్కెట్కి తరలించేటప్పుడు మనము వినియోగదారుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే రైతులు ఒక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రమాదకరమైన పురుగు మందుల్ని తర్వాత మనకి ఈ మధ్యకాలంలో మనకి ప్రభుత్వం నిషేధించినటువంటి పురుగు మందుల్ని ఇటువంటి పురుగు మందులు ఏమీ కూడా పిచికారీ చేయకుండా మనకి ప్రభుత్వం నుంచి ఏవైతే సిఫార్సు చేసి ఉన్నాయో అవే పురుగు మందులు వాడుకుంటూ పురుగు మందులతో పాటుగా ఒక మనకి వాతావరణానికి హాని చేయనటువంటి మందులు అంటే జీవ సంబంధితమైన మందులు కానీ తర్వాత మనకి ఇతర పద్ధతులను ఉపయోగించుకొని అంటే మనకి ఈ సాగు చేసే పద్ధతులను కొన్ని మనం పాటించినట్లయితే మెడుకులు పాటించినట్లయితే చాలా వరకు మనకి ఈ పురుగు మందు అవశేషాలు లేకుండానే మనము ఈ కాయ యొక్క దిగుబడిని మనం పెంచుకోవటము తర్వాత నాణ్యత పెరగటం కూడా మనకి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ప్రధానంగా ఏంటంటే విత్తన శుద్ధి అనేది చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఈ విత్తన శుద్ధికి ఏంటంటే రసం పీల్చే పురుగుని కనుక మనము నెల రోజుల పాటు కనుక రాకుండా చేసుకోవటానికి అంటే మనం వంగ పంట నారు ద్వారా మనం పెంచుకుంటాం కాబట్టి నారు ముందుగా పెంచి తర్వాత ప్రధాన పొలంలో వేసుకుంటాం కాబట్టి నాటుకుంటాం కాబట్టి నారును కూడా మనం కాపాడుకోవాలి అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. నారుమళ్ళు వేసుకునేటప్పుడు కూడా మనం నారుమళ్ళలో కూడా మనం సస్యరక్షణ చర్యలు అంటే చేసుకున్నట్లయితే అక్కడ కూడా మనం నారును కాపాడుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనకి నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నాటుకోవచ్చు. అయితే ముందు విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఇమిడాక్లోపిడ్ 5 గ్రాములు కనుక మనము ఈ కేజీ విత్తనానికి కనుక అంటే చేసుకున్నట్లయితే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం నారుమళ్ళు వేసిన తర్వాత మన ప్రధాన పొలం వరకు కూడా ఈ 25 రోజులు 30 రోజుల వరకు నారును పెంచుతాం కాబట్టి అంతవరకు కూడా ఎటువంటి మనకి రసం పీల్చే పురుగు లేక బెడద ఉండదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే విత్తనాలను కూడా మనము విత్తన శుద్ధి చేసిన తర్వాత ఎత్తైన నారుమళ్ళు మనం వేసుకొని ఆ నారుమళ్ళు కూడా మనం విత్తనాలు వేసుకునేటప్పుడు పలుచగా విత్తనాలు వేసుకొని ఆ నారుమళ్ళలో కూడా అంటే బెడ్ తయారు చేసిన తర్వాత నారుమళ్ళలో ఒక బెడ్ తయారు చేశాక దాంట్లో కూడా మనము వేపపిండిని కనుక వేసుకున్నట్లయితే తర్వాత 5% వేపగింజల కషాయాన్ని కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే నారుమళ్ళలోనే చాలా వరకు మనము కాపాడుకోవచ్చు. ఆ నారుమళ్ళని మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి వాడుకోవచ్చు. తర్వాత మనకి ఈ నాటిన తర్వాత మనకి 4 రోజుల నుంచి అంటే నారు నాటుకొని మనకి తర్వాత ఆకు కొత్త ఆకులు వచ్చేటప్పుడు కనుక చూసుకున్నట్లయితే లేత చిగుళ్ళు ఎప్పుడైతే వస్తున్నాయో రైతులు కొంచెం అప్పుడు గమనించుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేనిబంక కానీ ఏదైనా ఆశించినట్లయితే మనము పొలంలో అక్కడక్కడ చూసుకొని అంటే 1-2 మొక్కల్లో ఉండగానే మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఉధృతి పెరుగుతోంది అనిపించినప్పుడు మనకి ఉదాహరణకి కనుక పచ్చదోమ 1-2 కనిపిస్తున్నప్పుడు వెంటనే మనము పసుపు రంగు ఉన్నటువంటి డబ్బాలని అంటే పసుపు రంగు డబ్బాలకి కొద్దిగా ఆమదం కానీ గ్రీజు కానీ అటువంటిది రాసి పొలంలో అక్కడక్కడ ఈ డబ్బాలను పెట్టినట్లయితే ఈ తెల్లదోమలు రెక్కల పురుగులు ముఖ్యంగా పసుపు రంగు వాటికి అట్టలు పెట్టుకున్నట్లయితే డబ్బాలు పెట్టుకున్నట్లయితే వాటికి వెళ్ళి అతుక్కుంటూ ఉంటాయి. ఆ రకంగా కూడా మనం పురుగును కొంతవరకు నివారించవచ్చు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ఈ దీంట్లోనే మనకి రసం పీల్చే పురుగులు బెడద తగ్గించుకోవటానికి ముందుగానే 4 రోజులు అయిన తర్వాత నాటిన తర్వాత మనకి అజాడి రక్టిన్ అనే ఒక వేపనూనె ఉంది. అది 10,000 ppmని లీటర్ నీటికి 1 కానీ లేకపోతే 2 ml లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ పురుగు అనేది అంటే రసం పీల్చే పురుగులు ఉధృతి పెరగకుండా తగ్గించవచ్చు. తర్వాత 5% వేపగింజల కషాయాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. వేపగింజలు కనుక మీ దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే మనం ఆ వేపగింజల పొడిని నానబెట్టి దాన్ని ఆ కషాయాన్ని మనం పిండుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు కానీ మొవ్వు మోలి కాయతొలచు పురుగులు కానీ అంటే వాటి యొక్క తర్వాత తరం అనేది ఉధృతి పెరగకుండా చాలా వరకు నివారించవచ్చు. తర్వాత మనకి ముఖ్యంగా రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే దుక్కి చేసినప్పుడు లోతు దుక్కి చేసుకున్నట్లయితే లోతు దిక్కు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ కోశస్థ దశలు, అంటే మనకి ఈ పురుగుల యొక్క కోశస్థ దశ, ముఖ్యంగా మువ్వు మరియు కాయతొలచు పువ్వు యొక్క కోశస్థ దశలు బయటపడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే అప్పుడే మనం పశువుల ఎరువుతో పాటుగా, అంటే మనకి ఈ పశువుల ఎరువు తీసుకున్నప్పుడు, సేంద్రీయ ఎరువులు వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చీడపిడలు ఆశించినా కూడా, తక్కువ స్థాయిలో చీడపిడలు కనుక ఉన్నట్లయితే ఆ చీడపిడలు ఉన్నా కూడా మొక్క తట్టుకోగలిగే శక్తిని అనేది పెంపొందించుకుంటుంది. అందువల్ల మనము పశువుల ఎరువుతో పాటుగా కొద్దిగా మనము ఈ వేపపిండి, అంటే ఎకరానికి 100 కిలోల వేపపిండిని కూడా వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి మొక్కలకి ఈ ఉధృతి అనేది, రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి చాలా వరకు తగ్గించవచ్చు. తర్వాత మనము మొవ్వు మరియు కాయతొలచు పురుగును చూసుకున్నట్లయితే, మొవ్వు మరియు కాయతొలచు పురుగుకి మనము ఉనికిని గమనించుకోవటానికి ముందుగా, అంటే మొవ్వు మరియు కాయతొలచు పురుగు ఆశించింది కొమ్మలు పడిపోతున్నాయా అనే కన్నా ముందే మనం ఈ ఫెరమోన్ ట్రాప్లు, అంటే లింగాకర్షణ బుట్టలను కనుక ఎకరానికి 4-5 చొప్పున కనుక మనం పెట్టుకున్నట్లయితే, ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ మగ రెక్కల పురుగులు అనేవి ఆ లింగాకర్షణ బుట్టలో పడిపోవడంతో తల్లి రెక్కల, అంటే ఆడరెక్కల పురుగులకి ఇంకా సంతానం అనేది మనకి పెంపొందించకుండా తగ్గించవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి పురుగు తర్వాత దశలో కూడా మనకి పురుగు ఆశించినట్లయితే మనకి జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులు ఉన్నాయి. అంటే వేపగింజల కషాయాన్ని కూడా మనకి పూత సమయంలో గనక ఒకసారి, అంటే పూత మీద పిందెల మీద గుడ్లు పెడుతుంది కాబట్టి తల్లి రెక్కల పురుగును కనుక మీరు గమనించినట్లయితే, అంటే ఏదైనా రెక్కల పురుగు కనుక ఈ వంగ పుచ్చు యొక్క రెక్కల పురుగు కనుక ఎగురుతున్నట్లు కనుక పొలంలో గమనించినట్లయితే, ఒకసారి రైతులు ఈ 5% వేపగింజల కషాయాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గుడ్లు కానీ, తర్వాత లేత, అంటే మనకి అప్పుడే వచ్చినటువంటి పిల్ల పురుగులు కానీ తర్వాత దశలోనికి చేరకుండా, తర్వాత దశలోనికి వృద్ధి చెందకుండా చనిపోవటానికి అవకాశం ఉంటుంది. అలానే అజాడిరెక్టిన్ 10,000 ppmని కూడా లీటర్ నీటికి 1-2 ml చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, మొత్తం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొవ్వు మరియు కాయతొలచు పురుగును కూడా చాలా వరకు అదుపులో పెట్టవచ్చు. మరొక గుర్తించదలసిన అంశం ఏంటంటే మనకి ఈ తర్వాత కూడా మనకి కాయలు పుచ్చులు కనిపించినట్లయితే ఈ పుచ్చులున్న కాయల్ని ఎప్పటికప్పుడు ఏరివేసి పొలానికి దూరంగా మనం తగలబెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గుడ్లు ఉన్న, అంటే ఈ మొవ్వు మరియు కాయతొలచు పురుగు పెట్టే గుడ్లని ఒక పరాన్నజీవి ఆశించి గుడ్లని అది తినేస్తుంది, అంటే గుడ్ల మీద పరాన్నజీవనం చేస్తుంది. కాబట్టి ఆ గుడ్లు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరాన్నజీవులు మనకి అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానంలో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దాన్ని ఎకరానికి, అంటే ట్రైకోగ్రామ బదనికలు కనుక మనం తీసుకున్నట్లయితే ఎకరానికి 20,000 చొప్పున కనుక బదనికలు మనం వంగ పంటలో మనము వదులుకున్నట్లయితే, అంటే ఇట్లాంటి సమయంలో ఎటువంటి పురుగు మందుల్ని కూడా రైతులు పుచ్చికారి చేయకురాదు. చేయకుండా ఆ టైంలో కనుక మనం ఈ రకమైన పరాన్నజీవులను, తర్వాత అల్లిక రెక్కల పురుగు అని అవి కూడా మనకి ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో అందుబాటులో ఉన్నాయండి, ఆ అల్లిక రెక్కల పురుగును కూడా మనం తెచ్చుకున్నట్లయితే గుడ్లను తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఈ అల్లిక రెక్కల పురుగులను కూడా మనం వదిలినట్లయితే, అంటే రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున కనుక వదిలినట్లయితే ఈ వంగలో ఆశించేటువంటి మొవ్వు మరియు కాయతొలచు పురుగును అదుపులో ఉంచుతుంది. తర్వాత మనకి ఒక జీవసంబంధితమైనటువంటి పురుగు మందు, అంటే బాసిల్లస్ థురింజిన్సిస్ అని బీటీ అంటాము, ఈ బీటీ అనే పురుగు మందుని కూడా మనము లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఈ వంగ పంటలు ఆశించేటటువంటి మొవ్వు మరియు కాయతొలచు పురుగుని అదుపులో పెట్టవచ్చు. తర్వాత కూడా మనకి పురుగుని ఉధృతి గమనించినట్లయితే అప్పుడు మనము ఈ పురుగును నివారించడానికి, తర్వాత రసం పీల్చే పురుగులను కూడా నివారించడానికి అప్పుడు ఈ మనం ఈ రసాయనిక పురుగు మందులని వాడాలి. రసం పీల్చే పురుగు మందులు కనుక మీరు నివారించాలి అనుకుంటే కనుక డైమిథయేట్ లీటర్ నీటికి 2 ml కానీ, ఫిప్రోనిల్ అంటాము 2 ml లీటర్ నీటికి కానీ, లేదా మనకి ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు రసం పీల్చే పురుగులు మనం అదుపులో పెట్టవచ్చు. తర్వాత మనకి ఈ మొవ్వు మరియు కాయతొలచు పురుగును నివారించడానికి ఈ థయోడిక్ కార్బు లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కానీ, క్లోరానిట్రిప్రోల్ 0.4 ml లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ప్రొఫెనోఫాసు 2 ml లీటర్ నీటికి కానీ కలిపి వీటిలో ఏదైనా సరే మనము ఈ పురుగు మందులను మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు మందుని కూడా మార్చి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం అటు రసం పీల్చే పురుగుల్ని, అదేవిధంగా ఈ మొవ్వు మరియు కాయతొలచు పురుగుల్ని, తర్వాత మనకి ఇందాక చెప్పినటువంటి అక్షంతల పురుగుల్ని కూడా మనము చాలా వరకు మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగు అయ్యేటటువంటి ఎర్రనెల నివారణకు మనం లీటర్ నీటికి గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చెప్పి పిచికారీ చేసుకోవాలి. లేదంటే మనకి డైకోఫాల్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే మనకి స్పైరోమెసమిన్ కూడా మనము లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనం పిచికారీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మనము ఈ పురుగుల్లో మనం గమనించినట్లయితే రైతులకి మేలు చేసేటటువంటి మిత్ర పురుగులు కూడా మనము వంగ పంటలో గమనించవచ్చు. అయితే ఈ మిత్ర పురుగులు కనుక ఉనికి కనుక గమనించినప్పుడు ఈ పురుగు మందులు అనేవి పిచికారీ అనేది మనం చేయకూడదు. ఎందుకంటే ఈ హాని చేసేటటువంటి పురుగులతో పాటుగా మిత్ర పురుగులను కూడా మిత్ర పురుగులు కూడా చనిపోతాయి. కాబట్టి మిత్ర పురుగుల ఉనికిని మాత్రము రైతులు దృష్టిలో పెట్టుకొని పురుగు మందుల పిచికారీని చేసుకోవాలి. పురుగు మందుల పిచికారీ అవసరమైనప్పుడు ఈ మనం వేప సంబంధితమైన కషాయాలు కానీ, వేప సంబంధితమైన పురుగు మందులు కానీ, లేదా జీవ సంబంధితమైనటువంటి బీటీ పురుగు మందులు కానీ లేనట్లయితే మనకి అవశేషాలు తక్కువ ఉన్నటువంటి పురుగు మందులు కానీ పిచికారీ చేసుకొని ఈ రసం పీల్చే పురుగులు కానీ మరియు మొవ్వు మరియు కాయతొలచు పురుగుల యొక్క నివారణ చేయవచ్చు.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
పందిరి కూరగాయలు. వేడి వాతావరణం అనుకూలమైనది. నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్రనేలలు బాగా అనుకూలమైనవి. పాదుకు 3 విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కలుపులు గలవి 2 చెప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షధార పంటకు 15 మరియు 10 సెంటీమీటర్ల కొలతలు గల పాలిథీన్ సంచుల్లో విత్తుకొని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరమ్ మరియు 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోబ్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసి విత్తాలి. విత్తే ముందు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోలు భాస్వరం, 20 కిలోలు పొటాషినిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని 40 కిలోలు 2 సమపాలాలుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు మరియు పూతపిండే దశలో వేసుకోవాలి. ఎకరాకు పెండిమితాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 నుండి 48 గంటలలోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాములు బొరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 200 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. సస్యరక్షణ. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంట మార్పిడి చేయాలి జొన్న మొక్కజొన్నతో. మిథైల్ యూజనాల్ వెనీగర్ పంచదార ద్రావణం 10 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 10 ఎరలు ఎకరాలకి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించాలి. లేదా 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 గ్రాముల బెల్లం, 10 లీటర్ల నీళ్లతో కలిపి మట్టి ప్రమిదిలో అక్కడక్కడా పొలంలో ఉంచాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విరిడే 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. పెంకు పురుగుల నివారణకు థైడోకార్బ్ 1 గ్రాము లేదా క్లోర్పైరిఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులి పురుగుల బెడద ఉన్న చోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండి వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మరియు మందులు వాడరాదు. దీనివల్ల ఆకులు మాడిపోతాయి.
8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.